ஓம் நமோ பகவதே வாசுதேவாய. ஓம் நமோ பகவதே வாசுதேவாய. ஓம் நமோ பகவதே வாசுதேவாய. நாராயணம் நமஸ்கிருத்யம் நரம் சைவ நரோத்தமம் தேவிம் சரஸ்வதிம் வ்யாசம் ததோ ஜாயமுதீரயே நஷ்ட ப்ராயேஷு பத்ரேஷு நித்யம் பாகவத சேவயாம் பகவதீர் உத்தம ஸ்லோகே பக்தீர் பவதி நைஷ்டிகே. ஹே கிருஷ்ண கருணா சிந்தோ தீனபந்தோ ஜகத்பதே கோபேஷ கோபிகா காந்தா ராதா காந்த நமோஸ்துதே சப்த காஞ்சன கௌராங்கீ ராதே விருந்தாவனீஸ்வரி விருஷபானுசுதே தேவி பிரணமாமி ஹரிப்ரியே வாஞ்சாகல்பதருப்யஸ்ய க்ருபாசிந்துப்ய ஏவ ச பதிதானாம் பாவனேப்யோ வைஷ்ணவேப்யோ நமோ நமஹ. சதுத்துனதி ஸ்ரீமத் பாகவதம் தசமஸ்கந்தம் அத்தியாயம் 15 ஸ்லோகம் 2. தான் மாதவாவேணும் உதரயன் ரதாம் தான்மாதவாவேணும் உதரயன் ரதோ கோபைர் குணத்பிம் ஸ்வயசௌ பாலான்விதஹ கோபைர் குணத்பிம் ஸ்வயசௌ பாலான்விதஹ பசூன் புரஸ்கிருத்ய பசவ்யமாவிஷத் பசூன் புரஸ்கிருத்ய பசவ்யமாவிஷத் விஹர்த்து காமம் குசுமாகரம் வனம் விஹத்து காமம் குசுமாகரம் வனம். ப்ளீஸ் ரிப்பீட் வர்ட் டு வர்ட் டிரான்ஸ்லேஷன். தத் தஸ் மாதவஹ லார்ட் ஸ்ரீ மாதவா வேணும் ஹிஸ் ஃப்ளூட் உதிரா உதிரயன் சவுண்டிங் விருத்தஹ சரவுண்டட் கோபை பை த கௌஹர்ட் பாய்ஸ் Grinadihi, who are chanting Swayashaha, his glories, Balanvritaha, accompanied by Lord Balarama, Pashun, the animals, Purakritya, keeping in front, Pashyavyam, full of nourishment for the cows. Avisat, he entered. Vihattu kamaha, desiring to enjoy pastimes. Kusuma, akaram, rich with flowers. Vanam, the forest. Translation and purport given by His Divine Grace, Shri Bhakti Vedanta Swami, Srila Prabhupada. Jai Srila Prabhupada. Translation. Thus desiring to enjoy pastimes, Lord Madhava, sounding his flute, surrounded by cowherd boys who were chanting his glories, and accompanied by Lord Baladeva, kept the cows before him and entered the Vrindavana forest, which was full of flowers and rich with nourishment for the animals. Purport. Srila Sanatana Goswami has explained the various meanings of the word Madhava as follows. Madhava normally indicates Krishna to be the Lord, who is the consort of the goddesses of fortune Lakshmi. This name also implies that Lord Krishna descended in the dynasty of Madhu. Since the spring season is also known as Madhava, it is understood that as soon as Lord Krishna entered the Vrindavan forest, it automatically exhibited all the opulences of spring, becoming filled with flowers, breezes, and a celestial atmosphere. Another reason Lord Krishna is known as Madhava is that he enjoys his pastimes in Madhu, the taste of conjugal love. Lord Krishna would loudly sound his flute as he entered the forest of Sri Vrindavana, thus giving inconceivable bliss to all the residents of his hometown, Rajadhama. These simple pastimes of playfully entering the forest, playing on the flute, and so forth, were performed daily in the spiritual land of Vrindavana. Om Ajnanatimiram Dasya Jnananjana Shalakayam Chachkaran Militam Yena Tasmai Shri Gurave Namam Namavom Vishnu Padaya Krishna Prestaya Bhutale Shrimate Bhakti Vedanta Swaminiti Naminim Namaste Saraswati Devam Gauravani Pracharinim Nirvishesha Shunyavadi Pasyachare Shatarinim Jaya Sri Krishna Chaitanyam Prabhu Nityanandam Shri Advaita Gadadharam Srivasadi Gaura Bhakta Vrindam Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare Hare Tanmadhavo Venum Udirayan Vritto Gopai Drunadivi Swayasho Valan Vitaham Pashun Purakritya Pasavyam Avishad Vihartu Kamaham Kusumakaram Banam. Thus desiring to enjoy pastimes, Lord Madhava, sounding his flute, surrounded by cowherd boys, who are chanting his glorious and accompanied by Lord Baladeva, kept the cows before him and entered the Vrindavan forest, which was full of flowers and rich with nourishment for the animals. ఈ యొక్క శ్లోకంలో దేవదేవుడు కృష్ణుడు ఏ రకంగా వృందావన అరణ్యంలోకి ఆయన ప్రవేశిస్తూ ఉన్నారు. వృందావనంలో ప్రాతకాలంలో పిల్లలందరూ కూడా వాళ్ళు నిద్రలేచిన తర్వాత అక్కడ రెండు రకాలుగా గోవులను మేపుకుని రావడం జరిగేదన్నమాట. ఒకటేంటి అంటే ఈ యొక్క పెద్ద ఆవులన్నింటినీ కూడా గోపాలులు పెద్దవారు వాళ్ళు తీసుకుని మేపుకొని వచ్చేటువంటి వారు. తర్వాత ఈ దూడలన్నింటినీ కూడా గోపబాలులు వీళ్లు మేపుకొని వచ్చేటువంటి వారు అన్నమాట. సో కృష్ణుడు ఏంటి అంటే ఆయన ప్రాతకాలంలో నిద్ర లేచిన తర్వాత పావన సరోవరంలో స్నానం ఆచరించిన తర్వాత యశోదమ్మ చక్కగా ఆయనకి అలంకరణ చేసిన తర్వాత అలంకరణ అంటే ఒకటి గుర్తొస్తుంది, యశోదమ్మ కృష్ణునికి ఒకరోజు చెప్తుందంట, నాయన నీ పాదాలు ఎంతో సున్నితంగా ఉన్నాయి, మరి అరణ్యాలంతా తిరిగి వస్తూ ఉన్నావు, అవి కందిపోతాయిరా బాబు, అందువల్ల పాదరక్షలు ధరించి వెళ్ళు అని చెప్పి అప్పుడు యశోదమ్మ అంటే, అప్పుడు కృష్ణుడు అంటాడంట, అమ్మా ఖచ్చితంగా నేను పాదరక్షలు ధరిస్తాను, అయితే ఈ గోవు దూడలకన్నిటికీ కూడా, గోవులకి అన్నిటికీ కూడా పాదరక్షలు మీరు ఇచ్చినట్లయితే అప్పుడు నేను ధరిస్తాను. అప్పుడు కృష్ణుడు మెప్పుకొని వచ్చే దూడలు అవన్నీ కలిపితే 900,000 ఉన్నాయంట. మరి గోవులకి ఎన్ని పాదాలు ఉంటాయి? 900×4 అనమాట. అప్పుడు సమాధానం లేక యశోదమ్మ అట్లాగే నిశ్చేస్తురాలి చూస్తూ ఉందంట. అప్పుడు ఈ విషయం ఈ గోవులకు తెలిసిందంట, అరే మన కోసం కృష్ణుడు పాదరక్షలు త్యాగం చేశాడు, అందువల్ల కృష్ణ కన్నయ్య పాదాలు కందకుండా చూసుకునేటువంటి బాధ్యత మనది అని చెప్పి ఆ వృందావనంలో ఉన్నటువంటి అరణ్యంలో ఉన్నటువంటి రాళ్లు రప్పలు వాటన్నిటిని కూడా వాటి గిట్టలతో అవి కొట్టి వాటిని మెత్తటి పౌడర్ లాగా చేశాయంట. అంటే కృష్ణుని యొక్క పాదాలు కందకుండా ఉండాలా అన్నటువంటి ఉద్దేశంతో. తర్వాత కృష్ణుడు మళ్ళా యశోదమ్మేమో చక్కగా మంచి మంచి ఆభరణాలు ఇవన్నీ కూడా కృష్ణునికి అలంకరింపజేస్తుందండి. కానీ కృష్ణుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి కొమ్ము బూరాతోనూ మురళితోనూ ఆయన సిగ్నల్ ఇచ్చేవాడు, నేను రెడీ వస్తా ఉన్నాను అని చెప్పి. సో మనకు కూడా భగవంతుడు దర్శనం అప్పుడు శంఖం ఊపుతారనమాట, మనోళ్ళు ఎక్కడి నుంచి పరిగెత్తారు, ఆబ్సెంట్ పడిపోతుందేమో అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. సో కృష్ణుడు కూడా ఆ మురళి వాయించినప్పుడు వాళ్ళందరికీ తెలుస్తుంది అనమాట కృష్ణుడు వస్తూ ఉన్నాడు అని చెప్పి. సో కృష్ణుడు వచ్చేదానికి ముందే వాళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళు అంటే, ఈ అరణ్యంలో ఉన్నటువంటి లతలు పుష్పాలు వీటన్నిటితోటి కూడా కృష్ణునికి ఆభరణాలు వాటితో తయారు చేసేవాళ్ళు అంట. ఎప్పుడైతే యశోదమ్మ మంచి మంచి ఆభరణాలతోటి అలంకరింపజేస్తే కృష్ణయ్య ఇవేం బాగలేవు నీకు అని చెప్పి వాటినన్నిటిని తీసేసి పక్కన పెట్టేసేవాళ్ళు అనమాట, మూటగట్ట పక్కన పెట్టి వీళ్ళు తయారు చేసినటువంటి ఈ సింపుల్ ఈ యొక్క లతలతోటి పుష్పాలతోటి చేసినటువంటి వడ్డాణము తర్వాత మెడలో మాల ఇవన్నీ కూడా వాళ్ళు అలంకరింపజేసి ఇప్పుడు భలే ఉన్నావు ఇప్పుడు బాగున్నావు అని చెప్పి. ఒకసారి పూరి క్షేత్రంలో కూడా ఒక రాజుకి ఒక సామాన్యమైనటువంటి బ్రాహ్మణునికి తర్కం వస్తుంది అనమాట. ఏంటి అంటే ఆ రాజు రోజు వచ్చి జగన్నాథునికి చాలా చక్కగా ఆభరణాలన్నీ కూడా అలంకరించి పూజ చేసుకుని వెళ్ళిపోయేవాడు అనమాట. ఈ సింపుల్ బ్రాహ్మణ ఆయన మంచి భక్తుడు అనమాట. ఆయన రోజు వచ్చి ఏం చేసేవాడు అంటే, ఎవరు ఇవన్నీ అలంకరణ చేసింది జగన్నాథుడికి అని చెప్పి అవన్నీ తీసి పక్కన మూటగట్టి పక్కన పడేసి సింపుల్ గా గార్లెండ్ తర్వాత ఇచ్చిన ఈ యొక్క ఒక గోపబాలునిలాగా జగన్నాథుడిని అలంకరించేవాడు అనమాట. రాజు ఎప్పుడు తిరిగి వచ్చినా గానీ ఆయన అలంకరణ అంతా కూడా పక్కన మూటగట్టి పడేసి ఉంటారు, సింపుల్ గా కనిపిస్తూ ఉంటాడు. అప్పుడు చాలా కోపం వచ్చింది అనమాట. ఒకరోజు అనుకున్నాడు ఈ పని ఎవరు చేస్తున్నాడో వాడిని పట్టుకోవాలా అనుకున్నాడు. ఒకరోజు అక్కడ పక్కన దాగుకొని ఉన్నాడు, మీరు జగన్నాథ్పురి ఎంతమంది వెళ్లారు, అక్కడ భగవంతుని యొక్క పీఠం ఉంటుంది, ఆ పీఠం నుంచి ప్రదక్షిణ చేయొచ్చు అనమాట. అక్కడ దాంకొని ఉన్నాడు రాజు, వీడెవడో వస్తున్నాడు వాడు ఇట్లా చేస్తున్నాడు వీడిని పట్టుకోవాలని. ఈయన రాగానే ఈయన మనసులో అనుకుంటున్నాడు అనమాట, కొంచెం పైకే అంటా ఉన్నాడు, ఈ రోజు కూడా వచ్చేస్తాడా వీడు, వచ్చి ఇవన్నీ చేస్తాడా అని చెప్పి అలంకరణలన్నీ తీసి పక్కన పడేసి ఆ సింపుల్ ఇవన్నీ కూడా అలంకరణ చేస్తాడు. రాజు వచ్చే అన్నాడు, ఏ ఇతను నువ్వు ఎందుకు చేస్తా ఉన్నావు అన్నాడు. అవును జగన్నాథుడు వృందావన గోపబాలుడు, గోపబాలుడు ఏ రకంగా ఉండాలో అట్లా నేను తయారు చేస్తా ఉన్నాను అన్నాడు. లేదు జగన్నాథుడు ద్వారకాధీశుడు అన్నాడు, లేదు వృందావన గోపాలుడు అన్నాడు. వాళ్ళిద్దరు కూడా తర్కం చేసుకుని మరి ఈ సమస్య ఎవరు పరిష్కరిస్తారు అంటే, దగ్గరలో ఒక ఆశ్రమం ఆ సాధువు దగ్గరికి వెళ్తాం అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్లి ఇది మా సమస్య అన్నారు. అప్పుడు ఆయన చెప్పాడు, మీ సమస్య చిన్నది కాదు చాలా పెద్దది, సో అందువల్ల మీరు కొన్ని రోజులు ఇక్కడ ఉంటే మీ సమస్యను మేము పరిష్కరిస్తాం అని చెప్పి చెప్పారు. సరేనని చెప్పి అక్కడేంటి అంటే ఒక ఆశ్రమంలో ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే ఒక సిస్టమ్ అనమాట, అది ఒకే ఒక పూట భోజనం లభిస్తుంది అనమాట, మూడు పూట్ల మన టైప్ కాదనమాట. ప్రభు కూడా అప్పుడప్పుడు చెప్తా ఉంటారు ఏదో కన్నడలో, ఒక పూట తింటే యోగి, రెండో పూట తింటే రోగి, మూడో పూట తింటే రోగి, నాలుగో పూట తింటే ఎత్తుకొండోగి. సో ఆ రకంగా అక్కడ ఇంతకు ముందు రోజుల్లో అట్లా లేదు పరిస్థితి. అప్పుడు కూడా ఏంటి అంటే ఆహారం కూడా చాలా పౌష్టికంగా ఉండేది, అంటే ప్రకృతి నుంచి వచ్చేది, కెమికల్స్ నుంచి వచ్చేది కాదనమాట. సో అందువల్ల ఇప్పుడు మనం 4 పూట్లు కాదు 6 పూట్లు తిన్నా అన్నట్టు ఉంటాం అనమాట, నీరసం. ఎందువల్లంటే ఆ తినే తిండిలో శక్తి ఏం లేదనమాట. సో అందువల్ల సో ఏమైంది అంటే ఒక పూట భోజనం వచ్చేది. ఈయన ఆ వృద్ధుడు ఆ పూజారి ఆ పళ్ళెం పెట్టుకుని భగవంతునికి ప్రార్థన చేసి తిందామని చెప్పి అట్ట కళ్ళు మూసుకునేవాడు అనమాట. కళ్ళు తెచ్చేసరికి ప్లేట్ మిస్సింగ్, ఒరే ఒకే పూట భోజనం ప్రసాదము అది కూడా మిస్ అయిపోతే ఎట్లాగా అని చెప్పి 2 రోజులు అట్ట గడిచిపోతుంది. 3వ రోజు ఏం చేస్తాడంటే కళ్ళు మూసుకుని ప్రార్థన చేసేటప్పుడు ఆ పళ్ళెం మీద ఒక ఏ లెట్ట పెట్టుకుని ఎవడు లాగుతాడో అప్పుడు మనకు కళ్ళు తెరిచి చూడొచ్చు అని చెప్పి ఒక వేలు తోట పెట్టుకుని మంత్రం జపం చేస్తా ఉంటాడు. మెల్లిగా వచ్చి ఎవరో అట్లా అవుతారు అనమాట, చక్కని చూస్తారు. చూస్తే ఒక పండు వృద్ధుడు అనమాట. అప్పుడు ఈయన ఎప్పుడైతే చూశాడో, ఏయ్ ఎందుకు పట్టుకుంటున్నావు, పళ్ళెం ఎందుకు తీసుకెళ్తాం అనేసరికి ఆ వృద్ధుడు పరిగిస్తాడు అనమాట. ఆగు ఆగు అని ఈయన కూడా పరిగిస్తే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ దగ్గరలో ఉన్న ఒక బాయిలో పడిపోతాడు. అప్పుడు ప్రాణం వదిలేస్తాడు అనమాట. అప్పుడు ఇతను అరే 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 అనవసరంగా ఈ వృద్ధుడు ఈ ప్రాణాన్ని నేను తీస్తాను అని చెప్పి బాధపడిపోతూ జగన్నాథుడిని వేడుకుంటాడు అనమాట. అప్పుడు జగన్నాథుడు ప్రత్యక్షం అవుతాడు. ఆ వృద్ధుడి రూపంలో వచ్చింది నేనే నిన్ను పరీక్షించడానికి అంటాడు. మరి ఎందుకు వచ్చారు స్వామి అంటాడు, మీ సమస్య పరిష్కరించడానికి వచ్చాను. కొంచెం దూరంలో ఈ రాజు కూడా ఒక పొదచాటం దాగి గమనిస్తూ ఉంటాడు ఇదంతా కూడా. మరి మా సమస్యకు పరిష్కారం ఏంటి స్వామి, నాకేమో మీరు బృందావన గోపాలుడిలాగా జగన్నాథుడు అంటే అంటాడు. అప్పుడు సరే నేను బృందావన గోపాలుడినే అంటాడు. ఈ లోపల రాజు చూసి పరిగెట్టుకుంటూ వచ్చి, ఇదేం అన్యాయం స్వామి, నేనేం భక్తుని కాదా, బృందావన గోపాలుడే అని చెప్పి మీరు ధృవీకరించేశారు, నాకు మీరు ద్వారకాధీశుడు అని చెప్పి ఆయన బిగ్గరగా ఏడుస్తూ, అట్టయితే నేను నా ప్రాణత్యాగం చేసేస్తాను అది ఇది అంటాడు. అప్పుడు మళ్ళా రాజుతో జగన్నాథుడు ఏమంటాడు అంటే, అవును నేను ద్వారకాధీశుణ్ణే అంటాడు. అప్పుడు మళ్ళా ఈయనేమంటాడంటే, ఇదేంటి స్వామి నాకేమో బృందావన గోపాలుడు అని చెప్పి మళ్ళా ఈయనకేమో మాట మార్చేస్తున్నారు, ద్వారకాధీశుణ్ణే అంటున్నారు, ఇదేంటిది అంటాడు. అప్పుడు మీ ఇద్దరి యొక్క కోరిక నేను తీరుస్తాను, మందిరంలో ఉన్నప్పుడు నేను బృందావన గోపాలుణ్ణి, మందిరం బయటకి రథయాత్రకు వెళ్తాను చూడు, ఆ 10 రోజులు మాత్రం ద్వారకాధీశుణ్ణి నేను అని చెప్పి చెప్తారు. అందుకనే మనం చూడొచ్చు సింపుల్ మందిరంలో ఉన్నప్పుడు చాలా సింపుల్ గా ఉంటారు, రథయాత్రకు బయటకు వచ్చినప్పుడు భగవంతుడికి 700 కేజీల బంగారు ఆభరణాలు అలంకరింపజేస్తారనమాట రథయాత్ర. అప్పుడు ఎంతమంది మీరు గమనించారో తెలియదు, 700 కేజీలు అనమాట, అంత బంగారు స్వామివారికి అలంకరింపజేస్తారనమాట. సో ఇక్కడ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ భగవంతుని ఆ భక్తుని యొక్క భావనకు అనుగుణంగా ఆయన ప్రకటితం అవుతూ ఉంటారు. సో ఈ బృందావన గోపాలందరూ కూడా సింపుల్ గా ఆయన్ని చూడాలని చెప్పి అనుకుంటారు. ఇప్పుడు ఆభరణాలు ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్ గా చాలా గౌరవం వచ్చేస్తుంది అనమాట తెలియకుండానే. నేను చిన్నప్పుడు కూడా మామూలు మా నాన్నగారు ఎక్కడ ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి నేను వెళ్తా ఉండేవాడిని అనమాట. వాళ్లతోటి కొన్ని చిన్న విలేజ్లకు వెళ్ళినప్పుడు కూడా ఆ ఊర్లోకి వెళ్ళినప్పుడు కూడా నేను వాళ్ళతోటి వెళ్లేవాడిని. రాముగారి వీళ్ళందరూ మాత్రం ఇక్కడ నెల్లూరులోనే ఉండేవాళ్ళు, నేను మాత్రం వాళ్ళతోటి, వాళ్ళు ఎక్కడికెళ్తే అక్కడికి వెళ్తా ఉన్నాను. సో చిన్నప్పుడు ఈ టౌన్ లో ఉన్నప్పుడు అలవాటు కాబట్టి కొంచెం స్కూల్కి వెళ్ళేటప్పుడు షూ వేసుకుని వెళ్ళడం ఇవన్నీ కూడా అలవాటు అనమాట. సో అక్కడ పల్లెటూర్లలో స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఆ షూ వేసుకుని వెళ్ళినప్పుడు ఆ పిల్లకాయలు అందరు దగ్గరకు వచ్చేవాళ్ళు కదా, ఆ షూ చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. షూ చూస్తూ నేను అడిగేస్తే వాళ్ళు దాన్ని గమనిస్తూ ఉండేవాళ్ళు. ఆయన వాళ్ళు నీకు షూ ఉంది కదా అంటే, షూ ఉంటే ఏందో ఒక వేరే లోకం నుంచి వచ్చేసినట్టు అనమాట అటు చూసేవాళ్ళు. సో అదే రకంగా ఈ యొక్క కృష్ణునికి ఆభరణాలు అవి ఇవి చూస్తే వాళ్ళకి ఏందో ఒక వేరే ఒక అనుభూతి అనమాట. వాళ్ళకి ఆ యొక్క సాక్ష్య భావన అన్నటువంటిది రావట్లేదు. ఈ అలంకరణ అంతా కూడా ఐశ్వర్య భావన. ఐశ్వర్య భావనలో ఏమొస్తుంది, దాసుడు యజమాని అన్నటువంటి భావన వస్తుంది అనమాట. వాళ్ళు అంత సన్నిహితంగా ఆయనతోటి డీల్ చేయలేరు. ఆఫ్టర్ ఆల్ నేను షూ వేసుకుంటేనే వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు కదా పిల్లలతోటి పిల్లలు. సో వాళ్ళు ఆ రకంగా ఆ భగవంతునికి భక్తులకి ఆంతర్యం ఆ దూరం ఉండదనమాట. ఆ గోపాలుడు ప్రత్యేకించి చాలా సన్నిహితమైనటువంటి సంబంధం భగవంతునితోటి. సో అందుకనే భగవంతుడు ఏంటి అంటే,
భగవంతుడు ఈనా అన్నటువంటి భావనతోటి కొంచెం మనం ఆయనకు దూరంగా మెలగడం కూడా భగవంతునికి ఇష్టం లేదంట. ఆయనకేంటి అంటే చాలా సన్నిహితంగా భగవంతుడు భక్తులతో ఉండాలని చెప్పి అనుకుంటారనమాట. ఆ సాన్నిహిత్యం రావాలంటే ఈ మధ్యలో ఒకవేళ పొరపాటున ఆడుకుంటా ఉంటే గట్టిగా ఆలింగనం చేసుకుంటారు కృష్ణుడితోటి, ఆభరణాలన్నీ అడ్డం వస్తాయి, చేయట్టుండకూడదు, వద్దు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ వద్దు. సో చాలా సన్నిహితంగా ఆ గోపబాలురు అందరూ కూడా చాలా సన్నిహితంగా భగవంతునితో ఉండేటువంటి వారు అనమాట. తర్వాత ఈ వృందావనంలోకి మనం ఏదన్నా అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాం. మామూలుగా మన రోడ్లు మన నగరాలు ఇవన్నీ కూడా చెత్త కొట్టుకుని ఉంటాయి. ఎవరన్నా మంత్రి గారు వస్తున్నారు లేకపోతే ఇంకొకటి ఇంకోటి అంటే అప్పటికప్పుడు అంతా కూడా శానిటేషన్ క్లీనింగ్ చేసేసి అంత టౌన్ అంతా కూడా డెకరేషన్ చేసి అంతా చేస్తారనమాట. అఫ్టర్ ఒక మంత్రి వస్తేనే అన్ని ఏర్పాట్లు చేస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు ఈ భౌతిక జగత్తులో ఆయన లీలలు చేయడానికి వస్తున్నాడు అంటే ఇంకా ఆ వృందావనాన్ని ఈ యొక్క దేవతలందరూ కూడా ఎంత గొప్పగా అలంకరింపజేసి ఉంటారో ఊహించుకోండి అనమాట. సో అక్కడ ఇది వర్ణిస్తూ ఉన్నారనమాట. ఏమని అంటే, వృందావన్ ఫారెస్ట్ విచ్ వాజ్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ రిచ్ విత్ నరిష్మెంట్ ఫర్ ద యానిమల్స్. ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్. వృందావనం అంతా కూడా దశమస్కంధంలో తర్వాత కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది అనమాట, వివరణ ఎట్లా ఉంటుంది వృందావనం అంటే. సో చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. పచ్చిక బయళ్లు ఏ రకంగా ఉండేవి అంటే ఈ యొక్క కార్పెట్ మీద, మొత్తటి సున్నితమైనటువంటి కార్పెట్ మీద మనం నడిచినప్పుడు ఎట్టుంటుంది కాళ్లకు, చాలా చక్కటి అనుభూతి, మెత్తంగా పాదాలు కందకుండా ఆ రకంగా పచ్చిక బయళ్లు ఉండేటువంటి. ఆ పచ్చికలోనే అక్కడక్కడ లతలు ఇవన్నీ ఉండేటివి, అవన్నీ కూడా పూలు వికసింపజేసి ఉండేటివి అనమాట. సో రకరకాల సంపెంగ రకరకాల పుష్పాల చెట్లన్నీ కూడా విరగపూసి ఉండేటివి. మనం ఇప్పుడు ఏంటి అంటే ఏదన్నా మంచి వాసన రావాలంటే అత్తర్లో సెంట్లో కొట్టుకోవాలన్నమాట. అక్కడ ఏంటి అంటే వృందావనంలో దేవదేవుడు ఆయన లీలలు చేసేటప్పుడు ఆ ప్రకృతి అంతా కూడా రమణీయమైనటువంటి సుగంధాలు వస్తూ ఉన్నాయంటే ప్రకృతి అంతా కూడా. ఎందువల్లంటే మంచి సుగంధాలు వచ్చేటువంటి పుష్పాలన్నీ వికసించి ఉండేటివి. ఆ యొక్క పుష్పాల యొక్క సుగంధం ఆ గాలిలో పూర్తిగా నిండి ఉండేదన్నమాట. ఎక్కడ తిరిగినా గాని మంచి వాసన, మంచి వాసన. ఇప్పటికి కూడా మనకు కొండ మీద పోతే సంపంగ ఈ యొక్క పనస వీటన్నిటి యొక్క వాసనలు చాలా చక్కగా ఉంటది అనమాట. ఆ వృందావనం ఊహించుకుంటే రకరకాలైనటువంటి పుష్పాలు, ఆ పుష్పాలన్నిటి వాసన మీరు కూడా గమనించవచ్చు. ఇక్కడ రోజా పువ్వుకుండేటువంటి వాసన, వృందావనంలో ఉన్నటువంటి రోజా పువ్వుకుండేటువంటి వాసన. వృందావనంలో రోజా పువ్వు వాసన ఎంతో మధురంగా ఉంటుంది అనమాట. అసలు ఇక్కడ వాసన ఏం రాదు, ఏదో ప్లాస్టిక్ పువ్వు పెట్టుకున్నట్టుగా ఉంటుంది ముక్కు దగ్గర. కానీ వృందావనంలో ఇప్పటికి కూడా ఆ రోజ్ ఫ్లవర్స్ వాసన చాలా మధురంగా ఉంటుంది, చాలా మధురంగా ఉంటుంది. సో ఆ యొక్క భూమి మహత్యం అది అనమాట. సో ఈ రకంగా ఆ పుష్పాల యొక్క సుగంధం అంతా కూడా వృందావనం అంతా నిండి ఉండేదనమాట. తర్వాత ఈ పండ్ల వృక్షాలు అవన్నీ కూడా ఎంతో విరగ కాసి ఉండేటువంటి ఆ పండ్లన్నీ కూడా, ఆ పండ్ల యొక్క బరువుకి ఆ కొమ్మలు భూమిని తాకుతూ ఉండేదంట, భూమిని తాకుతూ ఉండే అంత పండ్లు. ఇప్పుడు మనం ఒక చెట్టు ఏదైనా కాసిందంటే రాయేసి కొట్టి కొట్టి అది కూడా రాల్చి పడేస్తాం అనమాట. ఎందువల్లంటే కరువు ఏం చేస్తాం, అప్పుడు కరువు ఏం లేదనమాట, అన్ని సమృద్ధిగా ఉండేది. పండేంత వరకు అది పండి రాలి కింద పడితే అప్పుడేదో తీసుకునేవాళ్ళు అనమాట. మనం అది పిండి పుట్టిన దగ్గర నుంచి ఇది ఎప్పుడు తిందాం దాన్ని చూసుకుంటాం అనేది మన చూపుకి అది కాలిపోద్ది, ఇంకేం పడుతుంది అది. సో ఈ రకం కరువు అక్కడ ఏంటి అంటే సమృద్ధిగా ఫుల్ చెట్లన్నీ కూడా విరగ కాసిందేటివి. తర్వాత ఐదు రకాలైనటువంటి కోకిలలు ఉండేటివంట. ఆ కోకిలలు ఇప్పుడు కూడా ఒకటి అరుస్తూ ఉంది బ్యాక్గ్రౌండ్ లో. సో ఆ ఐదు రకాల కోకిలలు కూడా రకరకాలైనటువంటి, అది ఎట్లా ఉండేది అంటే ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుని ఏ రకంగా సంగీతం వాయిస్తే ఎంత మధురంగా ఉంటుందో అవి నేచురల్ గా ఆ కోకిలలు ఆ నెమళ్ళు ఇవన్నీ కూడా అరుస్తూ ఉంటే ఎంతో మాధుర్యంగా ఉండేటువంటిది అనమాట. ఎంతో మాధుర్యంగా ఉండే ఈ రకంగా వృందావనం అంతా కూడా నిండి ఉంది, నిండి ఉంది. తర్వాత ఈ యొక్క వృందావనంలో కృష్ణుడు ఆ ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రతి సకల చరాచర జీవులు కూడా అనుకునేటువంటి కృష్ణుని యొక్క సేవలో నేనేదో ఒక రకంగా గడ్డి అనుకునేదంట. భగవంతుడు ఆయన పాదం నా మీద మోపితే నా జన్మ ధన్యం అవుతుంది కదా. సో ఆ రకంగా సకల చరాచర జీవులు బ్రజవాసి అంటే ఇంతకు ముందు కూడా నేను చెప్పాను అనమాట, ఎవరైతే కృష్ణుని సంతృప్తి కోసమే జీవిస్తూ ఉన్నారో వాళ్ళని బ్రజవాసి అని చెప్పి అంటారంట. కృష్ణుని సంతృప్తే, వాళ్ళకి ఇంకా వేరే అక్కడ వ్యాపకం లేదు. సో ఆ బ్రజభూమిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా వాళ్ళ యొక్క గోల్ ఏంటి అంటే ఏదో ఒక రకంగా కృష్ణుని సంతృప్తి పరచాలి, కృష్ణుని సంతృప్తి పరచాలి. అందుకనే ప్రేమకు కామానికి కూడా ఆచార్యులు నిర్వచనం ఇస్తూ ఉన్నారు. ప్రేమ అంటే ఏమిటి అంటే ఆ కృష్ణుని యొక్క ఇంద్రియాలను సంతృప్తి పరచాలా అనుకునేటువంటిది ప్రేమ. కామం అంటే మన ఇంద్రియాలని మనం సంతృప్తి పరచుకోవాలన్నటువంటిది కామం అనమాట. సో మనం, నాయన నువ్వు దేనికోసం ప్రయత్నం చేస్తున్నావు అని ఎవరన్నా ప్రశ్నిస్తే మనం కృష్ణ ప్రేమ ప్రభు అంటావు. ఓ మరి కృష్ణ ప్రేమ అంటే ఏంటి అంటే ఆ కృష్ణ యొక్క ఇంద్రియాలను సంతృప్తి పరచడం, అది కృష్ణ ప్రేమ. కానీ మనం మాటకు కృష్ణ ప్రేమ అంటున్నాం, కానీ మనం మన కామం గురించి ఆలోచిస్తూ ఉన్నాం, మన ఇంద్రియాలని మనం సంతృప్తి పరచుకోవాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఈ యొక్క బృందావనంలో కూడా ఆచార్యుల యొక్క అనుగ్రహంతో ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్ళు నిజంగా బృందావనాన్ని చూడగలరు. అందుకనే నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఆయన యొక్క ప్రేయర్స్ లో ఆయన ఏం చెప్తారు అంటే, ఆయన బృందావనంలోనే నివసిస్తూ ఉన్నారు, ఆయన ఏమంటారు అంటే ఆయన ప్రేయర్స్ లో, స్వామి నేను నీ బృందావనాన్ని నేను ఎప్పుడు చూడగలను అంటాడు. ఆయన ఉండేది బృందావనంలోనే. సో అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, బృందావనాన్ని మనం చూడడానికి కావలసినటువంటిది ఏంటి అంటే, బ్రహ్మ సంహితలో బ్రహ్మ చెప్పినట్టుగా ప్రేమాంజన చురిత భక్తి విలోచనైన, ప్రేమ అన్నటువంటి ఆయింట్మెంట్ ఎవరికైతే కళ్ళకు రాసుకుంటారో వాళ్లే బృందావనాన్ని చూడగలరు. ఇప్పుడు మనం వెళ్తే ఎనీ అదర్ టౌన్ వేరే టౌన్ లాగా అది కూడా ఉంటుందన్నమాట. చాలా మంది, నేను ఒకసారి ఒక పెద్ద పారిశ్రామికవేత్త వాళ్ళు వెళ్ళి నాతో వచ్చారనమాట బృందావనానికి. నేను వెళ్ళేటప్పుడే చెప్పాను, మీరు బృందావనంలో రెండుంటాయి, ఒకటి ప్రకటిత అప్రకటిత. ఇప్పుడు కళ్ళకు కనిపించేది మామూలు ఒక టౌన్ లాగా కనిపిస్తుంది అది, కానీ మనం ఆ భాగవతాన్ని అధ్యయనం చేసి దాంట్లో ఏ రకంగా బృందావనాన్ని వర్ణించి ఉన్నారో ఆ దృష్టితో మనం ఎప్పుడైతే చూడగలమో అప్పుడు బృందావనం యొక్క సౌందర్యం మనకు కనిపిస్తుంది అని చెప్పి చెప్పాను. కానీ వాళ్ళకి ఇటువంటివన్నీ కూడా దున్నపోతు మీద వర్షం కురిసినట్టు చెవిటోడికి శంకూదినట్టు ఎంటరంగా మన టౌన్ లో బెటర్ కొన్నట్టుండే ఇది బాగాలేదే అంటున్నాడు అనమాట. సో వాళ్ళ యొక్క దృష్టి ఆ రకంగా ఉంది. ఎందుకు ఆ రకంగా పెట్టాడు? సో ఎందుకంటే అదే తిరుమలలాగా మంచి గార్డెన్స్ అన్ని డెవలప్ చేసి కృష్ణుడు ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చినట్టుగా పచ్చిక బయళ్ళు తర్వాత పుష్పాలు ఇవన్నీ కూడా పెట్టేసి అది ఇది చేయకుండా ఉంచేస్తే అందరూ అక్కడికి రోమియో జూలియట్లు అందరూ వెళ్ళిపోతారు అనమాట అక్కడికి. కానీ బృందావనంలో వృందావనేశ్వరుడు ఎవరు? కృష్ణుడు ఒక్కడే. ఆయన ఒక్కడే అనుభవించడానికి వృందావనం ఉంది. వృందావనేశ్వరి ఎవరు? రాధారాణి. ఆమె ఒక్కటే అక్కడ అనుభవించడానికి ఉంది. అందుకోసం ఈ అనుభవించాలన్నటువంటి భావన ఉండే వాళ్ళందరూ ఫిల్టర్ అయిపోతారు. వాళ్ళు ఎక్కడ సమాధి తాజ్మహల్ దగ్గర ఆగిపోవడం లేకపోతే ఇంకో దగ్గర అంతకు దాటి బృందావనం దాకా వెళ్ళలేరు అనమాట. ఎందువల్లంటే వాళ్ళకి ఆ యొక్క ప్రేమ దృష్టి లేదు కాబట్టి. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆచార్యుల ద్వారా వృందావన యొక్క మహత్యాన్ని మనం అర్థం చేసుకుని ఆ యొక్క దృష్టితో ఎప్పుడైతే వృందావనానికి వెళ్తామో అప్పుడు ఆ యొక్క మాధుర్యాన్ని మనం అనుభూతి చెందడానికి అవకాశం ఉంది. అందుకనే చైతన్య మహాప్రభు మరి వృందావనంలో ఆ లీలలు చేసినటువంటి ప్రదేశాలన్నీ గుర్తించేటువంటి బాధ్యత ఎవరికి? గోస్వాములకు ఇచ్చారు. గోస్వాములు ఆ ప్రదేశాలకు వెళ్తే వాళ్ళకి ఆ లీల కళ్లకు కట్టినట్టుగా కనిపించేది. అప్పుడు వాళ్ళు గుర్తించారు, ఇక్కడ కాళీయ మర్దనం జరిగింది, ఇక్కడ కేసీ ఘాట్, ఇక్కడ మధువనం. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఆచార్యులు వాళ్ళు దృష్టితో చూసి వాళ్ళు గుర్తించారు ఆ యొక్క ప్రదేశాలన్నింటినీ కూడా. మరి సనాతన గోస్వామి వాళ్ళందరూ కూడా ఎటువంటి ఆచార్యులు? ఆయన చెట్టు కింద కూర్చొని కృష్ణు యొక్క కథలు రాస్తూ ఉంటే, లీలలు రాస్తూ ఉంటే ఏదన్నా బృందావనాన్ని కృష్ణుడు బలరాముడు విడిచిపెట్టి వెళ్లేటువంటి విరహ సంబంధమైంది వచ్చింది, అక్రూరుల వారు రథంలో తీసుకుని వెళ్తూ ఉన్నారు, ఈ గోపికలందరూ కూడా అడ్డం పడిపోయారు రథానికి, ఏమంటున్నారంటే కృష్ణ మీరు లేకపోతే మేము జీవించలేం, శూన్యాయుతం జగత్ సర్వం గోవింద విరహేనని, మేము మీరు లేకపోతే జీవించలేం, మా మీద రథాన్ని తోలుకుని వెళ్ళిపోండి, మా ప్రాణత్యాగం చేసేస్తాం, అప్పుడు మీరు వెళ్ళిపోవచ్చు, మీరు లేకుండా మేము జీవించలేం. అటువంటి విరహమైనటువంటి వచ్చినప్పుడు వాళ్ళు అది రాస్తూ ఉంటే సనాతన గోస్వామి కళ్ళల్లో అశ్రుధారులు, ఆ గోపికల యొక్క విరహం చూసి అశ్రుధారులు కడుతూ ఉండేటువంటి, ఆయన నీడనిచ్చేటువంటి చెట్టులో ఉండేటువంటి ఆకులు కూడా కళ్ళల్లో నీళ్లు ఎట్లా కారిపోతూ ఉన్నాయో ఆ ఆకులన్నీ కూడా అన్ని రాలిపోయేటువంటి, నీళ్లు ఎట్లా కళ్ళల్లో కారుతాయి దుఃఖంతో, ఆ రకంగా ఆ చెట్టుకున్నటువంటి ఆకులన్నీ కూడా రాలిపోయాయి. అంటే ఆయన ఎంత భావనతో రాస్తూ ఉన్నారు ఆ కావ్యం అంటే ఆ చెట్టు మీద కూడా ఆ ప్రభావం ఉంది, ఆ చెట్టు కూడా విలపించినట్టుగా దానికి ఉండేటువంటి ఆకులన్నీ కళ్ళల్లో నీళ్లు జలజల ఎట్లా కారిపోతాయో ఆకులన్నీ కూడా జలజల రాలిపోతూ ఉన్నాయన. తర్వాత మళ్ళా ఏదైనా చమత్కారమైన సంబంధమైనటువంటి లీల వచ్చింది. ఉదాహరణకి ఒక గోపికి వచ్చి కృష్ణుడు కొండ పట్టుకుని ఇంకా వెన్న తినబోతూ ఉన్నాడంట, వచ్చి గట్టిగా చెవు పట్టుకునిందంట, ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అని. అప్పుడు కృష్ణుడు అమాయకంగా ముఖం పెట్టి
ఏం చేస్తున్నానా, నేను మా దూడ ఒకటి తప్పించుకొని పోయింది, దాన్ని వెతుక్కుంటూ వచ్చాను, వెతుక్కుంటూ వచ్చి మరి కుండలో ఏం చేస్తున్నావు పట్టుకొని, ఈ కుండలో ఏమన్నా దాగుందేమో అని చూస్తా ఉన్నాను అన్నాడంట. మరి దూడ కుండలో దాక్కుంటుందా? ఆ సమాధానానికి ఆమెకి షాక్ అయిపోయి చెవి వదిలేసిందంట, చెంగని ఎగిరేయమని వెళ్ళిపోయాడు అనమాట. సో ఇటువంటి చమత్కారమైనటువంటి లీలలు రాస్తూ ఉంటే ఆనందంతో నవ్వుతూ సనాతన గోస్వామి అది రాస్తూ ఉన్నప్పుడు మళ్ళా ఆ చెట్లకి ఇమీడియట్ గా ఇన్స్టాంట్ గా చిగుర్లు వచ్చి ఆకులు వచ్చేసేటువంటి ఆ చెట్లకి ఇమీడియట్ గా ఆ చిగుర్లు వచ్చేసి ఆకులు వచ్చేది. అంటే ఆయన యొక్క భావన అంత తీవ్రంగా ఉండేది. అటువంటి గ్రేట్ చాలా గొప్ప ఆచార్యులందరూ కూడా ఈ యొక్క భగవంతుని యొక్క లీలలను మన కోసం ఇచ్చారనమాట. సో అందువల్ల వాటిని మనం అధ్యయనం చేసి వాటి ద్వారా ఆ బృందావన భావన అసలు ఎట్లా ఉంటుంది, మొదట పోయేదానికి ముందే బృందావన యొక్క భావన ఏంటో, ఆ మూడ్ భక్తుల ద్వారా భాగవతం ద్వారా మనం దాన్ని డెవలప్ చేసుకుని బృందావనానికి వెళ్ళాలి. లేకపోతే ఏమవుతుంది, అపరాధాలు చేస్తాం అక్కడ. మరి ఈ ఆచార్యులు కూడా వాళ్ళ మీద పూర్తి విశ్వాసంతో నిజంగా సనాతన గోస్వామి చూశాడో చూడలేదో బృందావనంని అనుకుంటే, నువ్వు చూడలేవు ఇప్పటికీ, ఆయన చూశాడో చూడలేదో తర్వాత విషయం, నువ్వు ఎప్పటికీ చూడలేవు. సో వాళ్ళ మీద పూర్తి విశ్వాసం. అందుకనే ఆచార్యుల మీద గురువు మీద అన్ఫ్లించింగ్ ఫెయిత్, అంటే ఏ రకమైనటువంటి కించిత్ శంక కూడా లేకుండా పూర్ణమైనటువంటి విశ్వాసంతో గురువుకి ఆచార్యునికి మనం శరణాగతి పొందడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఒకసారి రాఘవేంద్ర స్వామి ఆయన ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ ఊరు ఊరు తిరుగుతూ వెళ్లేవారంట. ఆయన ఒక గ్రామానికి వెళ్తే అక్కడ ఒక గృహస్థ కుటుంబం ఆయన్ని ఆదరించి విడిది అన్ని ఏర్పాటు చేసి ఆ ఉపన్యాసానికి అక్కడ వచ్చే భక్తులకి అందరికీ కూడా ప్రసాదాలు ఏర్పాటు చేయడం అన్ని ఏర్పాటు చేశారంట. సో రాఘవేంద్ర స్వామి ఉపన్యాసం ఇస్తూ ఉన్నారంట. ఇస్తూ ఉంటే ఏమైంది అంటే, వాళ్ళు కొన్ని వేల మంది భక్తులు వచ్చారు, వాళ్ళందరికీ భోజనాలు ప్రసాదాలు వండుతూ ఉన్నారనమాట. వాళ్ళకి ఆ గృహస్థునికి ఒక పిల్లవాడు ఉండేవాడు. వాడేం చేశాడు అంటే ఆడుకుంటూ పోయి ఆ గెంజి గిన్నె ఉంటే దాంట్లో పోయి పడిపోతాడు అనమాట, పడిపోయి చనిపోతాడు. వీళ్ళేంటి అంటే ఆ గృహస్థ భార్యాభర్తలకు తెలిసి వాళ్ళు ఏం చేస్తారు అంటే, గురుగారి ఉపన్యాసం ఇస్తూ ఉంటే కొన్ని వేల మంది ఆనందంగా దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు, ఇటువంటి సమయంలో పోయి మనం ఇవన్నీ ఏడుపులు మొత్తుకోళ్లు ఇవన్నీ చేస్తే ఆ ప్రచారం అంతా ఆటంకం అయిపోతుంది. అందుకని ఇక్కడ మనం ఒకటి ఏంటి అంటే, ఎక్కడన్నా మంచి కార్యక్రమం ప్రచారం జరుగుతూ ఉంది అంటే మన వంతు దాంట్లో మనం ఏమీ చేయకపోతే అట్లీస్ట్ డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. దాన్ని మనం కలతపరచకూడదు. మన స్వార్థం కోసము, మన యొక్క ఇంద్రియ తృప్తి కోసము ఆ ప్రచారాన్ని ఆటంకపరచకూడదు అనమాట. ఈ యొక్క గృహస్థ కుటుంబ వ్యక్తులు వాళ్ళలో ఎంత ఉన్నతమైన ఆలోచన ఉంది, కుమారుడు చనిపోయినా గానీ అదే మనకు ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే దొడిదొల్లి ఏడ్చేస్తాం, పుత్రుడు చనిపోయినా గానీ ఆ ఉపన్యాసం డిస్టర్బ్ కాకూడదని వాళ్ళు ఏం చేశారంటే ఆ పిల్లవాడిని తీసుకెళ్లి దూరంగా ఆ గడ్డివాము దగ్గర పెట్టేసి గడ్డితో కప్పేసి వచ్చేసారనమాట. వచ్చేసి ఏమి జరగనట్టుగా అక్కడ అన్ని ఏర్పాట్లు అన్ని చూసుకుంటా ఉన్నారనమాట. అయితే ఈ యొక్క రాఘవేంద్ర స్వామి సంప్రదాయంలో ఏంటి అంటే, ఉపన్యాసం అంతా అయిన తర్వాత భక్తులందరూ వస్తే అందరికి గురువు గారికి నమస్కారం చేస్తే అక్షింతలతో ఆశీర్వాదం చేస్తారనమాట. సో ఉపన్యాసం అయిపోయింది, భక్తులందరూ వచ్చి రాఘవేంద్ర స్వామికి ప్రణామం చేస్తా ఉన్నారు, అక్షింతలు జల్తా ఉన్నారనమాట. తర్వాత ఈ గృహస్థులు ఇద్దరు వచ్చారనమాట. వస్తే రాఘవేంద్ర స్వామి ఏమంటున్నాడంటే, మీరిద్దరే వచ్చారంటే మీ అబ్బాయిని కూడా తీసుకురండి, వాడిని కూడా ఆశీర్వదించాలి నేను అన్నాడు. వీళ్ళు, మా అబ్బాయి దూరంగా ఎక్కడో ఆడుకుంటా ఉన్నాడు, సో మమ్మల్ని ఆశీర్వదించండి చాలండి అన్నాడు. లేదు లేదు లేదు, కుటుంబ సమేతంగా నేను ఆశీర్వదించాలనుకున్నాను, తీసుకురండి వాడిని తీసుకురండి అన్నారు. లేదు లేదు, వాడు ఎక్కడో ఉన్నాడులే దూరంగా స్వామి, ఆ టైం వేస్ట్ అవుతుంది, మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించాను. లేదమ్మా పోయి తీసుకురండి అని చెప్పంటే అప్పుడు ఇంకా వీళ్ళప్పుడు దాకా ఆపుకున్నటువంటి దుఃఖం ఒక్కసారిగా బద్దలైపోయింది అనమాట. బోర్న వేడిస్తూ, స్వామి మా పిల్లవాడు మీరు ఉపన్యాసం జరిగేటప్పుడు గంజి గుంటలు పడి చనిపోయాడు, ఇంకా వాడిని తీసుకురమ్మంటే ఎక్కడ తీసుకొస్తామని ఏడవడం మొదలు పెట్టారని. అప్పుడు రాఘవేంద్ర స్వామి అన్నారు, ఏం పర్లేదమ్మా మీరు తీసుకురండి వాడిని, వాడెక్కడ పోయాడు పోలేదు వాడు, తీసుకురండి అన్నాడు. వీళ్ళు పోయి తీసుకొని వచ్చి ఆ మృత కళేబరాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టి చూడండి స్వామి అన్నాడండి. అప్పుడు రాఘవేంద్ర స్వామి ఆయన ఏమన్నారంటే, అక్షింతలు తీసుకొని లేనైనా దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి దీర్ఘాయుష్ నీకు ఉండాలని చెప్పి ఆశీర్వదించి లేమంటే ఒక టక్కన లేచి కూర్చున్నాడంట. టక్కన లేచి కూర్చున్నాడు. వీళ్ళ ఆనందానికి అవధులు లేవు, ఆయన గురువు గారిని సేవించుకున్నారు. అక్కడ మనలాంటి క్రిటికల్ ఫెలోస్ ఇద్దరు ఉన్నారనమాట, లంబు జంబు. సో వాళ్ళేం చేశారు అంటే వీళ్ళంతా ఏదో గురువు గారిని ఏదో పైకెత్తేయాలని చెప్పి పెద్ద నాటకం వేశారు. ఈ గురువుని మనం పరీక్షించాలా అని చెప్పి అనుకున్నారు. సో ఉపన్యాసం అంతా అయిన తర్వాత ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే పల్లకిల్లో తీసుకుని వెళ్లేవాళ్ళు అనమాట గురువుని పల్లకిలో. ఆ పల్లకిలో మోసుకుని పోతామంటే వీళ్ళిద్దరు ప్లాన్ చేసి వాళ్ళ కొడుకు ఏం చెప్పారంటే దారిలో ఒరే నువ్వు చచ్చినట్టు పండుకోరా ఈయన సంగతి ఎంతో చూద్దాం అని చెప్పి వాళ్ళ కొడుకుని పండబెట్టేసి ఒక గుడ్డ కప్పేసి వీళ్ళిద్దరూ ఏడ్చుకుంటే అయ్యా స్వామి ఆచార్య కాపాడండి అంటూ పోయారండి. అప్పుడు పోతే రాఘవేంద్ర స్వామి అన్నారంట ఏమైంది అన్నాడంట. ఏమైందంటే ఏం చెప్పమంటారయ్యా మా కొడుకు పోయాడయ్యా అన్నాను. అప్పుడు రాఘవేంద్ర స్వామి అన్నారంట మరి పోయినోడు ఎట్టొస్తాడయ్యా ఇంక రాడు వాడు అన్నాడంట. పోయినోడు ఎట్టొస్తాడు ఇంక రాడు వాడు పోయినోడు పోయినట్టే ఇంక రాడు వాడు అన్నాడంట. అప్పుడు వీళ్ళిద్దరు కూడా చూసావా నువ్వు కపటివి వాడెక్కడ పోయాడు వాడు బతికే ఉన్నాడు మేము నటించమని చెప్పాం రే లేదా అన్నాడంట. వాడు వాళ్ళే నిజంగానే పోయాడు నిజంగానే పోయాడు వాడు. సో ఈ రకంగా ఏంటి అంటే మనం టెస్ట్ చేయడం అంటే ఇది మళ్ళా ప్రస్తుతం ఉండే మహిమలతో పోల్చుకోకూడదు. రాఘవేంద్ర స్వామి ప్రస్తుతం ఉండే మహిమలంతా కూడా నాన్ సెన్స్ అనమాట. వీడు ఏం తపస్సు చేస్తే వారి దగ్గర మహిమ ఉంటుంది. రాఘవేంద్ర స్వామి అంటే ఆయన ఎంతో సాక్షాత్తు ప్రహ్లాదుని యొక్క అవతారం. ఆయన ప్రహ్లాదుని యొక్క అవతారం. ప్రహ్లాదుని నరసింహ భగవానుడు ఆయన వైకుంఠానికి ఆహ్వానించారంట. ఆహ్వానిస్తే ప్రహ్లాదుడు అన్నాడంట స్వామి నా గురువు యొక్క అనుగ్రహం వల్ల మీ పాద పద్మాల పట్ల కించిత్తన్నా ఆకర్షణ నాకుంది. ఆకర్షణ లేనటువంటి అభాగ్యులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ వైకుంఠానికి పంపించి చివరిగా నేను వస్తానయ్యా అని చెప్పి ప్రహ్లాదుడు వాళ్ళందరినీ పంపించి నేను వస్తానని ఉండిపోయాడంట. అంత మహత్తరమైనటువంటి వాడు ప్రహ్లాదుడు అనమాట. ఆయన తర్వాత వ్యాసతీర్థుల వారిగా తర్వాత మరలా రాఘవేంద్ర స్వామిగా ప్రహ్లాదుడే అవతరించారనమాట. సో ఆయన మహిమ చేశాడంటే ఇప్పుడు మహిమలంతా కూడా ఎట్టుంటాయంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఏదో నవాబు ఒకడు ఒక 10 గుర్రాలు 10 మందికి పంచిపెట్టాడంట. పంచిపెట్టి చెప్పాడంట ఒరే వీటిని బాగా మేపండి ఎవరు బాగా మేపితే వాళ్ళకి ప్రైజ్ ఇస్తానన్నాడంట. 9 మంది ఏమో కష్టపడి వాటిని బాగా మేపుతున్నారు. ఒకడు మాత్రం ఆ గుర్రం మేత వీడి తింటున్నాడు అనమాట తింటున్నాడు. ఒకరోజు ఈ నవాబు గారు తనిఖీకి వచ్చారంట వీళ్ళు ఎట్లా మేపారో చూద్దాము అని చెప్పి వాడికి ఏం అర్థం కాలేదు. అది బక్క చిక్కి చచ్చేటట్టుందండి ఎందుకంటే దానికి ఏం పెట్టలేదు వీడే తింటున్నాడు అంత. అప్పుడు వీడు ఏం చేయాలని చెప్పి దాన్ని ఒక గదిలో పెట్టేశాడంట. అప్పుడు నవాబ్ వచ్చి ఏదీరా గుర్రం అన్నాడంట. అబ్బా నవాబ్జీ గుర్రానికి అంత ఇంత శక్తి కాదు ఎంత శక్తి అంటే దాన్ని అదుపు చేయడం కష్టమై గదిలో పెట్టి బందీ ఉంచాను అన్నాడంట. ఒరే అట్లీస్ట్ చూడనీరా నన్ను అన్నాడంట. సరే చూడండి మీరు కిటికీలో నుంచి అని చెప్పి కిటికీ తెరిస్తే పాపం నవాబ్ గారు అట్లా తల బయట లోపలికి పెట్టాడంట. అది ఎన్ని రోజుల నుంచి తిండి లేక నక్కనక్కలాడిపోతా ఉందనమాట. ఈయన పీచు గడ్డం ఎప్పుడైతే చూసింది అది మంచి ఎండుగడ్డి అనుకుని పట్టి పీకిందంట. పీకేసరికి అప్పుడు నరుస్తూ నిజంగా నీకీ గుర్రం మంచి శక్తి ఉంది రా అని చెప్పి దానికి ప్రైజ్ ఇచ్చేసాడంట. సో అట్లాగా మనవాళ్ళు ఏదో దర్శనము చాలా ఎవరికి లేదు ఇంపార్టెంట్ పీపుల్కే అది దానికి ఇంత డబ్బు కట్టాలా ఇంకోటి చేయాలా అంటే అప్పుడు పోయి గడ్డం బీకిచ్చుకుని వస్తారనమాట డబ్బులు బీకిచ్చుకొని. సో నిజంగా ఈడ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఎంతో సుందరంగా రాధా గోవింద అష్ట సఖీ బృంద కొలువై ఉన్నారు వాళ్ళందరినీ అనుగ్రహించడానికి. ఇక్కడంత పవర్ లేదు అక్కడ పోయి డబ్బు పీకితేనే పవరు అని చెప్పి అనుకుంటారనమాట. సో అటువంటి మహిమలు కాదు ఇది. ఇది నిజంగా వాళ్ళు తపోన్వితులను వాళ్ళు ఎంతో తపస్సును చేసినటువంటి వ్యక్తులు అనమాట. సో అటువంటి మహాత్ములు ఇప్పుడు సనాతన గోస్వామి రూప గోస్వామి మరి నిజంగా వాళ్ళలో సత్యముందా లేదా అనే దానికి గురువుని సత్యముందా లేదా అని గుర్తించేది ఏ రకంగా ప్రభుపాదులు వారు చెప్పారు. గురువు అన్నటువంటి వాడు భగవంతునికి ఏ రకంగా శరణాగతి పొందాలా భగవంతుని యొక్క సందేశాన్ని యథాతథంగా ఇచ్చేవాడు నిజమైన గురువు. ఇప్పుడు ఈ దుర్మార్గులంతా మేమే దేవుళ్ళు అని చెప్పుకుంటారు. అటువంటి వాడిని మనం స్ట్రైట్ అవే రిజెక్ట్ చేయొచ్చు ఆ నాన్ సెన్స్ ఫెలో అని చెప్పారు. సో ప్రామాణికమైన గురువు ఆ భగవంతుని కెట్ట శరణాగతి పొందాలా. మరి రాఘవేంద్ర స్వామి అయితేనేమి ఈ యొక్క సనాతన గోస్వామి రూప గోస్వామి పూర్వాచార్యులు ప్రామాణికమైనటువంటి పరంపరలో వచ్చే ఆచార్యులందరూ వాళ్ళు మేము దేవుడని ఎప్పుడూ చెప్పలేదు ఆ దేవునికి శరణాగతి పొందాలని చెప్పి చెప్పారు. నేను దేవుడని చెప్పేటువంటి వాడు దేవుడు కాదు వాడు రాక్షసుడు. హిరణ్యకశిపుడు ఏమన్నాడు భగవంతునికి శరణాగతి పొందొద్దు ఆయన నామం చేయొచ్చు నమో హిరణ్యకశిపాయన నా నామం చేయమన్నాడు. సో వాడు రాక్షసుడు వాడు. వీళ్ళెవరైనా నేను దేవుడు నా నామం చేయమని చెప్తే వీళ్ళందరూ కూడా హిరణ్యకశిప పరంపర అనమాట వాళ్ళందరూ. సో వాళ్ళు దేవుళ్ళు కాదనమాట.
సో అందువల్ల మనం ఏంటి అంటే శాస్త్రపరంగా ప్రామాణికమైన ఆచార్యులు ఎవరు, భగవంతుడు నిజంగా ఎవరు, తర్వాత ఆయనకు ఏ రకంగా శరణాగతి పొందాలా, ఏ రకంగా ఉద్ధరింపబడాలా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలా. ఏ రకమైనటువంటి మనం భావనతోటి గురువుకి శరణాగతి పొందాలా అంటే, నేను ఒక అల్పుణ్ణి, అజ్ఞానుణ్ణి, నాకేమీ తెలియదు, దయచేసి మీరు జ్ఞానాన్ని ఇచ్చి నన్ను ఈ భవసాగర్ నుంచి విముక్తుని పొందించండి అని చెప్పి వినయంగా, తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయాం ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శన, వినయ విధేయతలతో శరణాగతి పొంది. మనం డబ్బిచ్చి కొనుక్కునే దానికి కూడా అంగడికి పోయి నాకు అవస్థవి అని పక్కంగడే పోయా అంటున్నాడు. మరి మనం ఏదైతే జ్ఞానం పొందబోతూ ఉన్నామో గురువుకి మన దగ్గర నుంచి ఏమవుతూ, ఆయన ఆల్రెడీ ఆ భగవంతునితో ఉన్నటువంటి సంబంధం వల్ల దివ్యమైనటువంటి స్థితిలో స్థిరుడై ఉన్నాడు అనమాట. సో మనం పొందబోయేదేంటి? ప్రభుపాదుల వారు ఒక శిష్యుడు వచ్చి అడుగుతారనమాట, గురువు యొక్క రుణాన్ని శిష్యుడు ఏ రకంగా తీర్చుకోగలడు అంట. అప్పుడు ప్రభుపాదులు వారు చెప్తారు, ఎన్నటికీ తీర్చుకోలేడు, కారణం ఏంటి ప్రభుపాదంట, అరే గురువు నీకేమిస్తున్నాడు, కృష్ణుడిని ఇస్తున్నాడు. రుణం తీర్చుకోవాలంటే సమానమైన వస్తువన్నా ఇచ్చి తీర్చుకోవాలా, అధికమైన వస్తువన్నా ఇచ్చి రుణాన్ని తీర్చుకోవాలా? కృష్ణునికి సమానమైంది లేదు, అధికమైంది లేదు, నువ్వు ఇచ్చి రుణం తీర్చుకునేదానికి, గురువు యొక్క రుణం తీర్చుకునేదానికి. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ గురువు యొక్క రుణాన్ని మనం గురువు ఏమిస్తున్నారు, మత్త పరతరం నాన్న కించి దస్తిధనంజయ, కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నారు నన్ను మించిన పరమ సత్యం లేదు అంటున్నాడు. సో నిజమైనటువంటి ప్రామాణిక గురువు శిష్యునికి ఆ కృష్ణుని ఇచ్చేస్తాడు. మనకు సందేహం కలగచ్చు, కృష్ణుని ఇస్తే మనకే మాకు దేనికి, దుర్యోధన టైప్ కదా మనం, 10,000 నారాయణ సైన్యం ఒక పక్కన, కృష్ణుడు ఒక్కడొక పక్కన, ఆయుధం పట్టడు దుర్యోధనుడు అనుకున్నాడు, ఆయుధం పట్టుకున్న గోపాలుని తీసుకుని ఏం చేసుకుంటాం అన్నాడు. అది మూర్ఖత్వం. కానీ కృష్ణుడు ఎక్కడుంటే ఆయన పూర్ణ పురుషుడు, అన్ని అక్కడే ఉంటాయి, అన్ని అక్కడే ఉంటాయి. సో అందువల్ల అర్జునుడు తెలివైన వాడు, కృష్ణుడు నాకు కావాలా, ఆయుధం పట్టకపోయినా ఏం పర్వాలేదు, కృష్ణుడు ఎదుటి వ్యక్తిని సంహరించాలంటే ఆయనకు ఆయుధం అవసరం లేదు. పరమాత్మ ప్రభుపాదులు వారు ఒక లెక్చర్లో చెప్తారనమాట, పరమాత్మ మన హృదయం నుంచి బయటికి నడుచుకుని వెళ్ళిపోతే, వాకౌట్ చేస్తే జీవాత్మ అనుసరించాల, ప్రాణం పోయింది ఫినిష్, ఆమె కత్తి పట్టుకుని డాలు పట్టుకుని బస్తీ మీద సవాలని ఫైటింగ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఆయన ఏంటి అంటే వైకుంఠంలో ఆ యొక్క రౌద్రరసం అక్కడ ఉండదు కాబట్టి, అక్కడ వైరులు, వైకుంఠం అంటే వైరులు లేనటువంటి ప్రదేశం, అక్కడ ఉండదు కాబట్టి ఈ భౌతిక జగత్తులో ఎట్టాగో అప్పుడప్పుడు ఒక్కొక్క రాక్షసుడు ఉంటాడు, ఆ రసం తీర్చుకునేదానికి ఇక్కడికి వచ్చి కొంతసేపు ఫైటింగ్ చేస్తాడు ఆయన. అంతేగాని ఆయన వాడిని చంపడానికి ఫైటింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదు, ఆ రసం తీర్చుకునేదానికి ఆయన ఆ యొక్క రౌద్ర రసాన్ని అనుభవించడం కోసం ఫైట్ చేస్తాడు, అంతేగాని లీలా కైవల్యం ఆయన ఎంజాయ్మెంట్ కోసం, అంతేగాని ఫైటింగ్ చేసి చంపాల్సిన అవసరం ఏం లేదు భగవంతునికి. మరి ఎంతమంది రోజు చస్తా ఉన్నారు భగవంతుడు వచ్చి ఫైటింగ్ చేస్తా ఉన్నాడు వాళ్ళందరితో, ఏం లేదు. పరమాత్మ మన జీవుని యొక్క హృదయంలో నుంచి బయటకు నడుచుకుని వెళ్ళిపోతే జీవుడు అనుసరించి వెళ్ళిపోతాడు, ఫినిష్ అయిపోయింది, బా నేడుస్తూ కూర్చుంటారు అందరూ కూడా. సో అందువల్ల భగవంతుడు ఆ యొక్క భక్తి భావన, ప్రేమ భావన ఉన్నటువంటి వ్యక్తులుకే అవగతమవుతాడు. మరి ఆ కృష్ణుడు ఎవరి దగ్గర ఉన్నారు, ఆయన యొక్క పవిత్ర భక్తుల దగ్గర ఉన్నారు. ఆ పవిత్ర భక్తుల యొక్క ఇచ్చినటువంటి సందేశాలను మనం అధ్యయనం చేయడం ద్వారా, ఆ యొక్క శ్రవణం చేయడం ద్వారా ఆ కృష్ణుని మనం పొందగలం అన్నమాట. సో అది ముఖ్యమైనటువంటి విశేషం. సో ఈ యొక్క బృందావన భావన ఇక్కడ చక్కగా వర్ణిస్తూ ఉన్నారు. ఆ బృందావన భావన మనం ఈ యొక్క శాస్త్రాల ద్వారా, ఈ యొక్క శ్రవణం ద్వారా, ఉపన్యాసాల ద్వారా విని ఆ భావన మనం ఎప్పుడైతే పెంపొందించుకుని అప్పుడు బృందావనానికి వెళ్తామో అప్పుడు యథాతథంగా బృందావనాన్ని మనం చూడగలం, ఈ నేత్రాలతో కాదన్నమాట. ఓకే, హరే కృష్ణ. ఎవరికేమైనా డౌట్స్ ఉన్నాయా? టైం అయిపోయిందా? గ్రంథరాజ్ శ్రీమద్భాగవతం కీ, జగద్గురు శీల ప్రభుపాద కీ, రాధా గోవింద దేవస్థ సఖి వృంద కీ, హరినామ సంకీర్తన యజ్ఞ కీ, నితాయ్ గౌర్ ప్రేమనందే, హరి హరి బో.